అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిచరీ దరిద్రాణాం చింతామణిగుణనిగా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రయీపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. చెప్పనందరూ కూడా సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలః గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుః గణాధ్యక్షః ఫాలచంద్రః గజాననః వక్రతుండః సూర్పకర్ణః హేరంబః స్కందపూర్వజః. షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఈ నామములను నిరంతరం మనం ఉచ్చరించుకోవాలి. ఎప్పుడు పురాణం ప్రారంభించినా గణేశ పురాణం ఈ 16 నామాలు మీరందరూ కూడా తలుచుకోండి అనండి. ఇక్కడికి వచ్చినప్పుడే కాదు, పురాణం వింటున్నప్పుడే కాకుండా సర్వకాల సర్వావస్థల్లో కూడా పనిచేయండి. నిన్న గణేశ పురాణంలో మొదటి భాగం చెప్పుకున్నాం. సోమకాంతుడని ఒక మహారాజు గారు, సౌరాష్ట్ర దేశాన్ని పరిపాలించిన మహాత్ముడు. ఆయన అదృష్టవశాత్తు అన్ని భోగాలు అనుభవించాడు, భార్య కూడా మంచిది, ఏం లాభం, రోగం వచ్చిందని చెప్పుకున్నాం. కాబట్టి దీన్ని బట్టి నిజమైన సంపద ఆరోగ్యం, నిజమైన సంపద ఆనందం. కొంతమందికి అన్నీ ఉంటాయి, చివరికి వచ్చేసరికి ఏమి ఉండదు. ఎలాగ జీవితం ప్రారంభించాము అన్నదానికంటే కూడా జీవితాన్ని ఎలా ప్రారంభించినా చివరి రోజులు బాగుండాలట. కొంతమంది ప్రారంభంలో సుఖాలు అనుభవిస్తారు, నడి వయస్సు దగ్గర నుంచి లేని కష్టాలు పొందుతారు, అనేక రకాల బాధలతో జీవితాన్ని గడిపి ఎందుకురా బాబు ఈ జీవితం ఎంత తొందరగా ముగిసిపోతుందా అనుకుంటారు. ఆ జీవితం జీవితం కాదు. ప్రారంభావస్థలో దుఃఖాలు పొందిన క్రమక్రమంగా ఆరోగ్యము, ఆనందము, శాంతి పొందినవాడు అదృష్టవంతుడు. రాజుగారికి మొదట జీవితం బాగున్నది, ప్రారంభ జీవితం బాగున్నది, తర్వాత కష్టాలు వచ్చాయి. ఆ రోగబాధ నుంచి విముక్తి పొందడానికి ఆయన ఏం చేశాడని చెప్పుకున్నాం. కేకారణ్యానికి వచ్చాడు. అదొక మహాభయంకర అరణ్యం. ఆ అరణ్యంలో ఒకప్పుడు చ్యవనుడు అనేటటువంటి మహర్షి కఠోర తపస్సు చేసి అశ్విని దేవతల అనుగ్రహం పొందాడు. ఆ అశ్విని దేవతల అనుగ్రహంతో చెరువులో మునిగి ఆరోగ్యం పొందాడు. అటువంటిది ఆ అరణ్యం. చూసారా, భగవంతుడు కష్టంలో సుఖం ఇస్తాడు, సుఖంలో కష్టం, కష్టంలో సుఖం అంటే ఇది. నిజానికి ఆయనకు వచ్చిన రోగం మామూలు రోగం కాదు. అయినా ఇప్పుడు చ్యవనుడున్న అడవికి రావడం భాగ్యమే. ఒక్కొక్కప్పుట అదృష్టం దరిద్రం పెట్టినట్టు పడుతున్నారో సామెత ఉంది, అలా పట్టిందన్నారు ఆయనకి. తీరా అరణ్యంలో ఇద్దరు మంత్రులతో తన భార్యతో హాయిగా తపస్సు చేసుకుందాం అనుకుంటున్న ఆయనకి ఎదురుగుండా ఉన్న సరోవర తీరంలో ఒక మహాత్ముని దర్శనమయ్యింది. అదిగో ఆయనే చ్యవన మహర్షి. చ్యవనుడు మొదట్లో తపస్సు చేసినప్పుడు బాగా ముసలివాడైపోయాడు, గడ్డం నెరిసిపోయింది, జుట్టు నెరిసిపోయింది. ఆఖరికి సుకన్య ఆయన కళ్ళల్లో పుల్లతో పడవడం వల్ల, దర్భతో పడవడం వల్ల కళ్ళు పోయాయి. కానీ అమ్మవారు ఉపాసకుడు అవడం వల్ల అశ్విని దేవతలు ఆయనకి ప్రత్యక్షమై ఆయన బాగు చేశారు అని ఒకప్పుడు మనం దేవీ భాగవతంలో చెప్పుకున్నాం. అశ్వినీ దేవతల కటాక్షం వల్ల ఆయన, ఆయన భార్య సర్వకాల సర్వావస్థల్లో తరుణుల కిందే ఉన్నారు, యువకుల కిందే ఉండిపోయారు. ఓ 25 ఏళ్ల వయస్సు కలిగినటువంటి వాళ్ళు ఎలా ఉంటారో అలా ఉన్నారట వాళ్ళు. అటువంటి చవనుణ్ణి మహాత్మురాలు ఈ సోమకాంత మహారాజు గారి భార్య చూసింది. ఆయన కూడా అడిగాడు, అమ్మా నువ్వెవరివి, ఏమిటని అడిగితే, సౌరాష్ట్ర దేశాన్ని పరిపాలించే సోమకాంతుడని ఒక మహారాజు ఉన్నాడండి, ఆ మహారాజు గారి భార్యని నేను. మా ఆయనకి ఏదో కర్మయోగం వల్ల రోగం వచ్చింది, ఈ రోగం నుంచి విముక్తి పొందడానికి చెయ్యని పనంటూ లేదు, అనేక ఔషధాలు వాడాడు ఆయన, ఎన్ని ఔషధములు వాడినా రోగం తొలగడం లేదు. చివరికి అందరూ కలిసి పాపము ఉండడం వల్ల ఈ రోగం తగ్గడం లేదు. రోగాలు 2 రకాలు ఉన్నాయి, శరీర కర్మల వల్ల వచ్చేటటువంటి రోగాలు, మానసిక కర్మల వల్ల వచ్చే రోగాలు. శారీరక కర్మల వల్ల వచ్చే రోగాలు కొంచెం తొందరగా నయమవుతాయి, మానసిక కర్మల వల్ల వచ్చే రోగాలు తొందరగా నయం కావు. అందుకే మనస్సు బాగుండాలి. అన్నిటికీ మూల కారణం మనస్సే. మన ఏవ ప్రధానం హి కారణం బంధమోక్షయో, మనం సంసార బంధంలో పడ్డానికి, సంసారం నుంచి విముక్తి పొందడానికి మనస్సే మూల కారణం. శరీరంతో ఎప్పుడన్నా తప్పు చేస్తే, ఏ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు లేక దానం చేసినప్పుడు, చాలా తొందరగా ఈ పాపం పోతుందిట. ఒక ఆయన చేత్తో పక్కవాడిని కొట్టాడు, కావాలని కొట్టలేదు, ఎందుకో తొందరపడి కొట్టాడు, మనస్ఫూర్తిగా చేయలేదు, క్షణికోద్రేకంతో చేశాడు. పక్కవాడిని కొట్టడం అనే పాపం కాశీ వెళ్ళి గంగలో మునిగి స్నానం చేస్తే చాలు పోతుంది, లేదా ఎవరికైనా మంచి వ్యక్తికి దానం చేస్తే ఈ పాపం పోతుంది. కానీ మానసిక పాపం అంత తేలిగ్గా పోదు. మానసిక పాపం అంటే ఏంటన్నమాట, పక్కవాడు కొట్టడు, లోపల మాత్రం కుళ్ళిపోతూ ఉంటాడనమాట, వాడు కొంప కూలిపోను, వాడు నాశనం అయిపోను అని రోజు మనస్సులో ఇతరులకు అపకారమే తలుచుకుంటారట కొంతమంది. వాడు ఎంతో అందంగా ఉంటాడు చూడడానికి, కానీ లోపల ఏముందో మనకేం తెలుసు. ఇప్పుడు వచ్చేవాళ్ళందరూ ఎదుర్కొండ ముఖాలు కళకళలు ఆడుతూనే ఉంటాయి, లోపల మనస్సులో ఏముంది ఏం తిప్పగలం, అయ్యి బాబోయ్ ఎంత గుడి కట్టేశాడో ఈయన అని ఏడ్చేవాళ్ళు కూడా ఉండవచ్చు. ఈ భయంకరమైన మానసికమైన రోగం ఉందే ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఇటువంటి వాటితో కూడిన పాపాలకి ప్రాయశ్చిత్తం అంత తేలికగా అవ్వదట. ఇతడికి అలాంటి పాపం ఏదో ఉంది, అందుకే మందులు పనిచేయటం లేదు అని వైద్యులు చెబితే చివరికి విరక్తి కలిగి, నేను నా భర్త ఈ అరణ్యానికి వచ్చాం, మా అదృష్టవశాత్తు నువ్వు దొరికావు, ఇంతకీ నువ్వెవరివి అంటే నేనే చెవనుండి అని చెప్పాడు ఆయన. ఇక చూడండి ఆవిడ ఎంత ఆనందపడిపోయిందో, ఆయన కాళ్ళకి నమస్కారం చేసింది. గురువులకి వయస్సుతో సంబంధం లేదు, జ్ఞానమునకు మనిషి వయస్సుకి ఏమీ సంబంధం లేదు. బాలుడయ్యును పూజ్యుండు బ్రాహ్మణుండు, ఇంత పిల్లవాడైనా బ్రాహ్మడికి నమస్కారం చెయ్యాలి, పండితునికి నమస్కారం చెయ్యాలి అని శాస్త్రం చెబుతున్నది. అందున ఆయన కుర్రవాడిలాగా కనపడుతున్నాడు, కానీ ఆయన కుర్రవాడేం కాదు. ఈవిడంటే తర్వాత ఆవిడ, కానీ ఎప్పుడో కృతయుగంలో సృష్టి ఆరంభకాలంలో బ్రహ్మగారి దగ్గర నుంచి వచ్చిన భృగువుకి కొడుకు ఆయన, అంతటి ప్రాచీనుడు. ప్రాచీనుడయ్యుండి కూడా అర్వాచీనుడిలో ఉంటాడు, ముసలాడయ్యుండి కూడా కుర్రాడిలో ఉండే యోగం అయిందనమాట. కొంతమంది అదృష్టం అండి. మార్కండేయుడు కూడా అంతేట, ఎప్పుడు చూడండి మార్కండేయుడిని చూస్తే 16 ఏళ్ల బాలుళ్ళగే ఉంటాడు ఆయన. శివుడు అంతటి ఆయువు ఇచ్చాడు ఆయనకి. ఇదిగో ఈ చవనుడు అలాగే ఉంటాడు. అలా కొంతమంది అదృష్ట జాతకులు ఉంటారు, ఎవరు అదృష్టం వాళ్ళది. అందువల్లే ఆయనకి నమస్కరించింది. ఆ తర్వాత, మహాత్మ నీ ప్రభావం నాకు తెలుసు, నీ అంతట నీవు రోగం తొలగించుకోవడానికి ఇష్టపడక అశ్వినీ దేవతల సాయం తీసుకున్నావు, నేను నీ కథ విన్నాను, నీ భార్య నీవు ఎంతటి మహానుభావులో విన్నాను, నీ భార్య పరమ పూజ్యుడైన ఇక్ష్వాకు వంశంలో పుట్టిన ఒక పరమ పవిత్ర వంశంలో పుట్టిన ఆవిడ, ఆవిడేం సామాన్యురాలు కాదు, ఆమె ముసలివాడు అయిన నిన్ను పెళ్లి చేసుకుంది, కళ్ళు లేని నిన్ను పెళ్లి చేసుకుంది, నీకెంతో సేవ చేసింది, ఆమె నువ్వెన్నో పరీక్షలు పెట్టావు, ఆ పరీక్షల్లో నెగ్గింది, చివరికి ఒకనాడు ఆమె ఈ చెరువులోనే స్నానం చేసిందని విన్నాను, ప్రతిరోజు ఆవిడ ఆ చెరువులో స్నానం చేసేదిట. స్నానం చేసి ఓ బిందు నీళ్లు పట్టుకుని ఇంటిపోయేది. ఆ నీళ్లు భర్తకి జపతపాలకి వాడేది. అబ్బో, చవనుడు ఆవిడ కొంచెం పరీక్షించాడండి, బాగా పరీక్షించాడు. అంత పరీక్ష ఈ సృష్టిలో ఏ భర్త గారు ఏ భార్యని అలా పరీక్షించడం, బాగా పరీక్షించాడు ఆయన. మహాత్ములకే పరీక్షలు ఉంటాయి. ఆ తర్వాత ఒకనాడు ఈమె తెల్లవారుజామున లేవలేకపోయింది. ఈమె ప్రతిదినము 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో లేచి ఈ చెరువులో రహస్యంగా స్నానం చేసి భర్తకి స్నానం చేయడానికి నీళ్లు పట్టుకొచ్చి ఆయన చేత స్నానం చేయించాక మళ్ళీ మడి నీళ్లు కూడా ఇంటికి తెచ్చుకునేది. ఈ టైంలో ఎందుకు వెళ్ళేది ఆవిడ అంటే, ఆ టైంలో అయితే ఎవడో వెంటపడ్డవు. పగటిపూట అయితే అడవిలో కూడా ఇంకా చాలామంది ఉన్నారు, పోయేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఋషులు ఉన్నారు. ఎవరైనా ఈవిడ సౌందర్యానికి వలచి వెంటపడతారేమో, ఈ దిక్కుమాల వాళ్ళ బాధ పడలేము అనుకుని ఎవరికంటా పడకుండా ఉండడానికి ఆ సమయంలో తెల్లవారుజామున వెళ్ళేదిట. ఒక్కరోజు ఏమైందంటే, రాత్రంతా భర్తకి సేవ చేసి 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 అలసిపోయింది. రాత్రిపూట అలసిపోవటం వల్ల నిద్ర పట్టలేదు. దానివల్ల ఏమైంది, సరిగ్గా 3 గంటలకి నిద్ర పట్టింది. ఎంతైనా శరీరం శరీరమే కదా, అందుకని శరీరానికి అలసట వచ్చింది. ఒక ఆవిడ వచ్చి, గురువుగారు ఏసీ ఉండడం వల్ల మాకు ఇబ్బంది ఉందండి అది. రాగానే ఆ బయట నుంచి ఈ కింద కూర్చున్నప్పుడు కునుకు వస్తుందండి అంది. ఏసీ ఉంటే కునుకు వస్తుందిట, ఏసీ లేకపోతే ఒళ్ళంతా చినుకులు వస్తున్నాయట, చెమట. ఒకటి కొనుక్కు ఒకటి చినుకు, మరి ఏం చేస్తాం అంటే, ఇక్కడికి రాగానే ఆ బయట ఉన్నటువంటి అలసట అంతా లోపలికి రాగానే ఇద్దరు రూపంలో పట్టుకుంటుందన్నమాట. మీ వంటి వారి పురాణం వింటున్నప్పుడు కూడా అప్పుడప్పుడు ఒక్కొక్కసారి నిద్ర వస్తుందంటే, ఇక తెల్లవారులు మొగుడికి సేవ చేసిన వాడికి నిద్ర రావడంలో ఆశ్చర్యం ఉంది 3 గంటలకి, అవునా అని ఒకళ్ళు అన్నారు ఈ కథ విషయంలో. సరే, అదంతా పక్కన పెడితే, అందువల్ల ఆవిడ ఏమైపోయిందంటే సూర్యోదయం వరకు లేవలేకపోయింది. అయ్యో, సూర్యుడు ఉదయిస్తున్నాడని కంగారు పడి వెంటనే లేచి చకచక స్నానం చేసి భర్తకి నీళ్లు పట్టుకెడదాం అనుకుంటూ ఉంటే ఓ ఇద్దరు మహానుభావులు అక్కడికి వచ్చారు. వాళ్ళు చాలా అందంగా ఉన్నారు. వాళ్ళ కాళ్ళు నేల మీద ఆనడం లేదు, కంటి మీద రెప్పపాటు లేదు. వాళ్ళనే అశ్విని దేవతలు అంటారు. సూర్యభగవానుడికి సంన్యాదేవికి పుట్టిన కవల పిల్లలు వాళ్ళు, సూర్యుడి కొడుకులు వాళ్ళు. దేవతలకి వైద్యం చేస్తారు. ఆ పుణ్యాత్ములు ఈమెను చూచి, నువ్వెవరివి అంటే, నా పేరు సుకన్య అండి, ఆ ఆశ్రమంలో ఉన్న చవనుడి భార్యనండి అనగానే వాళ్ళు పక్కపక్కారేవే ఆ ముసిలాడు నీకు మొగుడేమిటి, కళ్ళు పోయినవాడు, గడ్డం తెరిచినవాడు, చావడానికి సిద్ధంగా ఉన్నవాడిని కట్టుకునే సుఖపడతావు, మాలాంటి సుందరులను అందులో దేవవైద్యులమైన మమ్మల్ని చేపట్టావంటే సుఖపడతావు, వాడిని వదిలి మాతో స్వర్గానికి వచ్చాయి అన్నారు. ఆవిడ పక్కపక్క నవ్వింది, నా భర్త గొప్పతనం నాకు తెలుసు, ఎక్కువ వాగారంటే మీ ఇద్దరిని భస్మం చేస్తానంది. కాసేపు వాదోపాదాలు అయ్యాక, ఇప్పటి వరకు మిమ్మల్ని నేను క్షమించాను, కారణం సూర్యుడి కొడుకులు కనుక, దేవతలకి వైద్యులు కనుక మిమ్మల్ని నేను శపించకుండా విడిచిపెట్టాను. ఇంకొక మాటలు మాట్లాడారా, నా పాతివృత్య మహిమతో మీ ఇద్దరిని భస్మం చేస్తాను. నా బిందిలో నుంచి ఇన్ని నీళ్లు తీసుకుని మా అమ్మవారి మంత్రం జపించి మీ మీద చల్లానంటే మీరు బూడిదైపోతారు, జాగ్రత్త అన్నది. అప్పుడు వాళ్ళు పక్కపక్కనవి, నిన్ను పరీక్షించడానికి అలా అన్నాం కానీ మేమేమన్నా స్త్రీలోలురమా? కాదు కాదు, నీ పాతివృత్య మహిమ మాకు నచ్చింది, నీ భర్తని యువకుణ్ణి చేసి బాగు చేస్తాం, కానీ ఇందులోనే ఒక మెలికి ఉంది అన్నారట వాళ్ళు. ఏమిటి అన్నది ఆవిడ, నీ భర్తని మా దగ్గరికి తీసుకురా, ఆయన్ని చెరువు రెక్కా పుచ్చుకుని ఈ చెరువులో ముంచుతాం, ఓ 2-3 గంటల లోపల నీటిలో చికిత్స చేస్తాం, ఆ తర్వాత మేము 3 బయటకు వస్తాం, వచ్చాక మేము 3 ఒకే రకంగా ఉంటాం, మా 3లో ఎవరు నీ భర్తో తెలుసుకుని నీ భర్త చెయ్యి నువ్వు పుచ్చుకోవాలి, పొరపాటున నీ భర్త అనుకుని మా ఇద్దరిలో ఎవరు చెయ్యి అయినా పుచ్చుకుంటే వాడే నీకు భర్త అవుతాడు, తర్వాత నీ ఇష్టం అనగానే. ఇందులో మెలిక ఉంది కానీ తన భర్త బాగుపడే రహస్యము ఉంది కదా, అందుకని ఆమె ఒకసారి మా ఆయనకి చెప్పొస్తానండి అని వాళ్ళని అక్కడే ఉండమని భర్తకి విషయం చెప్పగానే ఆయన ఆనందపడిపోయి, ముసలాండి కాస్త పడుచువాడిని చేస్తానంటే ఇంకెందుకు ఆలస్యం చేయటం, ఒప్పేసుకో, నీ మీద నాకు నమ్మకం ఉంది, నువ్వు చాలా గొప్పదానివి, నీ భర్త ఎవరో కనిపెడతావు అన్నాడు ఆయన. ఆ తర్వాత ఆవిడ తన భర్తని చవనుణ్ణి వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చింది. వాళ్ళిద్దరూ చెరువు రెక్క పుచ్చుకుని బుడుంగన చెరువులో మునిగిపోయారు. మునిగిపోయారే కానీ ముందు బుడుంగే కానీ ఆ తర్వాత ఆ మడుంగులోంచి పైకి రారు మళ్ళీ, గంట గడిచింది, 2 గంటలు గడిచింది, 3 గంటలు గడిచింది, వీడికి అనుమానం వచ్చింది, కొంపదీసి నా భర్తతో పాటు ఎక్కడికైనా మాయమైపోయారా ఈ దేవతలని అనుకున్నది. ఈలోపు కొంతసేపటికి మళ్ళీ నీళ్లలో గుడగుడగుడ శబ్దం అయ్యింది. నీళ్లలో నుంచి 3 బయటకు వచ్చారు. ఇప్పుడు ఆవిడ మూర్చపోయిందిట. ఎందుకని, వచ్చిన 3 ఒక్క రకంగా ఉన్నారు. ఓరి బాబోయ్, ఇందులో ఎవరు భర్తో తిరగటం లేదు, ఎవరు అశ్విని దేవతలో తిరగట్లేదు, 3 అచ్చుగుద్దినట్టు ఒకే రకంగా ఉన్నారట. కొంతమంది అలా ఉంటారండి, చాలా ఆశ్చర్యకరంగా ఒకే రూపంలో ఉంటారు. అప్పుడు ఆవిడకి మతిపోయి, నేనేమన్నా చేతులారా జీవితాన్ని పాడు చేసుకుంటున్నానా, నా భర్త ఏదో ముసలాడు పడుతాడు అవుతాడని వేళ చేతిలో పెడితే ఇప్పుడేమో కొత్త ముప్పు వచ్చింది నాకు, ఇందులో ఎవరు నా భర్త, ఈయన పొరపాటున పరాయ పురుషుడు చేయిపుచ్చుకుంటే నా పాతివ్రత్య మహిమంతా భగ్నమైపోతున్నట్టు కదా అనుకున్నది. అప్పుడు ఆవిడకి అమ్మవారు గుర్తుకొచ్చింది. కష్టకాలంలో మనల్ని రక్షించేది అమ్మే. వెంటనే భక్తి శ్రద్ధలతో అమ్మని ధ్యానం చేసింది. ధ్యానం చేయగానే ఆవిడకి మంచి ఆలోచన వచ్చింది. ఏమిటది, దేవతలకి మనకు తేడా ఉన్నది. దేవతలకి రెప్పపాటు ఉండదు, ఇలా రెప్ప మీద కంటి మీద రెప్ప వెయ్యరు. అదే మనము చీటికి బయటికి ఇలా రెప్పేస్తాం. అలా రెప్ప వాల్చకుండా ఎంతసేపు ఉంటారో ఉండండి, మీరు చూద్దాం, కళ్ళు పోతాయి. అదే దేవతలకైతే అలా బిగుసుకుపోయి ఉంటాయి, ఈ రెప్ప కంటి మీద అలా పడదు. అందుకే దేవతలు అనిమిషులు, మనం నిమిషులం. అంటే రెప్పపాటు ఉన్నవాళ్ళం, వాళ్ళు రెప్పపాటు లేనివాళ్ళు. అమ్మవారు నాకు మంచి ఆలోచన ఇచ్చిందని ఇద్దరిలో ఒక ఇద్దరికే చూసింది. ఒక ఆయనేమో రెప్ప లేకుండా ఉన్నాడు, పక్క ఆయన రెప్ప వేస్తున్నాడు, మళ్ళీ ఆ చివర ఆయన రెప్ప లేకుండా ఉన్నాడు. అబ్బా, ఈ రెప్ప లేకుండా ఉన్న వాళ్ళిద్దరూ దేవతలు, కంటి మీద రెప్ప వేస్తున్న ఆయన మా ఆయన అని టక్కున చేయి పట్టుకుని హీఈస్ మై హస్బెండ్ అంది ఆవిడ. ఆవిడకి అన్ని లాంగ్వేజెస్ వచ్చునండి. అలా అనగానే ఒక్క దెబ్బకి వాళ్ళు ఆశ్చర్యపోయి, ఎంత మహిమమ్మ అనేది, 3 ఒకే రకంగా ఉంటే మా 3 నీ భర్త ఎవరో ఎలాగో కనిపెట్టేశావు, ఇదే నీ ఉపాసనా బలం, మీ అమ్మ కటాక్షం అనగా కిట్టుకు చెప్పలేదు ఆవిడ. చెబితే మళ్ళీ డేంజర్, భవిష్యత్తులో ఇంకా ఎవరికైనా ఇబ్బంది వస్తుంది, అందుకని చెప్పకుండా సరే మొత్తం మీద మీరు నాకు మహోపకారం చేశారు, మీ ఇద్దరికీ నమస్కారం అనగానే అప్పుడు చవనుడు ఏమన్నాడు, మీరు వెళ్ళిపోవడం కాదు, మీరు నా ద్వారా ఏదైనా ఉపకారం పొందండి. కళ్ళు లేక ముసలివాడినై అలమటించిపోతున్న నన్ను 25 కుర్రాడిగా మార్చారు. ఇంత ఉపకారం చేసిన మీకు నేను కూడా ఉపకారం చేయాలి కదా, మీరు ఏం కోరుకుంటే ఆ కోరిక తీరుస్తానని కానీ వాళ్ళు పక్కపక్కనవి, నువ్వు మా కోరిక తీర్చేదేమిటి, ముసలాడివి, కళ్ళు పోయి ఉన్నవాడు, నీ కళ్ళు తెచ్చుకోలేవు, నీ ముసలితనం పోగొట్టుకోలేవు, మాకేం ఉపకారం చేస్తావు అన్నారట వాళ్ళు. అప్పుడు చెప్పాడు ఆయన అసలు రహస్యం, నా మహామహిమ మీకు తెలియదు, అమ్మవారి ఉపాసకుణ్ణి సృష్టికి ప్రతి సృష్టి చేయగలను, కానీ ఈవిని పరీక్షించడం కోసము, రెండోది నా స్వార్థానికి నా తపశ్శక్తి వినియోగించడం ఇష్టం లేక ఇంతకాలం నన్ను నేను బాగు చేసుకోలేదు, నేను తలుచుకుంటే ఈ స్వర్గం వంటి స్వర్గం ఇంకోటి సృష్టించుకుని నేను ఇంద్రుడిగా మారగలను, కాబట్టి నా విషయంలో మీరు శంకించద్దు అన్నట్ట. ఇప్పుడు అర్థమవుతుంది మీకు అసలు విషయం, చవనుడే తలుచుకుంటే ఆయన కళ్ళు తెచ్చుకోగలడు, పడుచువాడు అవ్వగలడు. ఎంత శక్తి ఉందో ఆ శక్తిని మనం ఊహించలేమట, అంతటి గొప్ప శక్తి కలిగిన వాడు చవనుడు. కానీ తన వ్యక్తిగత ప్రయోజనమునకు కొంతమంది తపశ్శక్తి వాడరు, ఇదే అసలు కారణం. మీకోసం నా శక్తి వాడచ్చు, కాబట్టి మీకోసం నా తపశ్శక్తి వినియోగిస్తాను, మీకేం కావాలంటే. అప్పుడు వాళ్ళు ఇంద్రుడు మమ్మల్ని యజ్ఞంలో సోమరసం తాగడానికి అనర్హులుగా ప్రకటించాడు, మా చేత సామపానం చేయించండి అనగా మామగారికి చెప్పించి శర్యాతి మహారాజు గారైన శర్యాతిని పిలిపించి యజ్ఞం చేయించి అందులో ఈ దేవతల్ని కూర్చోబెట్టాడు, అశ్విని దేవతల్ని. అప్పుడు ఇంద్రుడు, వాళ్ళిద్దరూ సోమపానానికి అనర్హులు, నువ్వు వాళ్ళని మా పక్కన కూర్చోబెట్టావు, వాళ్ళని బయటికి పంపకపోతే వజ్రాయుధంతో నేను చంపేస్తానంటే నీకు అంత శక్తి ఉంటే కాసుకో అన్నట్టు ఆయన. ఇంద్రుడు వజ్రం ఎత్తాడు, ఎత్తగానే స్తంభయ అన్నాడు ఆయన. అనగానే ఇంద్రుడు చెయ్యి బిగుసుకుపోయిందిట. ఇంద్రుడు చవనుణ్ణి చంపడం కోసం వజ్రం పుచ్చుకుని కుడి చెయ్యి ఎత్తితే ఆ కుడి చెయ్యి అలా బిగుసుకుపోయి కదలకుండా స్తంభించిపోయింది. హడిలిపోయాడు ఇంద్రుడు కూడా, ఓరిదేవుడు నా చెయ్యి కూడా బిగుసుకుపోయింది అనుకునేలోపు ఒక రాక్షసుని సృష్టించాడు. ఓ ఈ రాక్షస, ఈ ఇంద్రుని మింగేయి అన్నాడు చవనుడు. ఆ రాక్షసుడు ఇంద్రుని మింగబోతూ ఉంటే అప్పుడు గురువుగారు రక్షించండి అన్నట్టు. కష్టకాలంలో మళ్ళీ గురువుగారే రక్షించాలి. అందుకని బృహస్పతిని ప్రార్థిస్తే అప్పుడు బృహస్పతి వచ్చి చవనుడితో పెట్టుకోకు మాటల శ్రీవత్సగోత్రం ఆయన చావుగొట్టేస్తాడు ఆయన కాళ్ళు పట్టుకోనగానే ఇంద్రుడు చెయ్యి కదలడం లేదు కదా అందుకని చెయ్యి కదలడం లేదు కనుక నోటితో పొగుడుతున్నాను మహానుభావ రక్షించన్నట్ట అలా దారిలోకి రా అని ఇంద్రుడిని బాగుచేసి రాక్షసుని పంపేసి ఇంద్రా నాకు నీ మీద ఎంతో గౌరవం భక్తి నువ్వు సామాన్యుడివి కాదు కానీ దేవవైద్యులైన అశ్విని దేవతలకు అన్యాయం చేసావు కాబట్టి నీకు ఈ శిక్ష నేను వేయవలసి వచ్చింది దయతో ఈ యజ్ఞాన్ని పూర్తి చెయ్యి నువ్వు లేకపోతే యజ్ఞం ఏమిటి అని ఇంద్రుని ఎంతో గౌరవించి యజ్ఞం బాగు చేసి చివరికి అశ్విని దేవతలకి సమరసం ఇప్పించాడు. ఇప్పుడు మనం క్లుప్తంగా ఎందుకు చెబుతున్నామంటే ఇది దేవీ భాగవతంలో చాలా విపులంగా చెప్పుకుంటాం. ఇక్కడ ఈ విషయం ఈ సుధర్మ అంటే సోమకాంత మహారాజు గారి భార్య చెప్పి ఏమన్నది నీ మహిమ నాకు తెలుసు అశ్విని దేవతల చేత కూడా అమృతపానం చేయించిన వాడివి సోమపానం చేయించిన వాడివి స్వార్థమునకు శక్తి వాడవు పరార్థమునకు వాడతావు పరోపకారం చేయడానికి నువ్వు ఏదైనా చేస్తావు అటువంటి వాడివి నువ్వు మాట్లాడి ఒక మంత్రం చదివి ఇంద్రుడంతటి వాణ్ణి దేవేంద్రుడంతటి వాణ్ణి కదలకుండా ఎవరన్నా చేయగలరా ఎవడూ చేయలేడు ఆ పని నువ్వు చేసావు అటువంటి వాడివి నాకు అదృష్టవశాత్తు ఇక్కడ దర్శనమిచ్చావు ఆనాడు నువ్వు బాగుపడిన చెరువు అట ఇది నీకు కళ్ళు వచ్చిన చెరువు నీకు ముసలితనం తొలగించిన చెరువు ఆ చెరువులో మేము స్నానం చేస్తున్నాం అంటే మేము ఎంత అదృష్టవంతులం అది సామాన్య పద్మాకరం కాదు చవనుండి బాగు చేసిన పద్మాకరం అది అటువంటి నీవు నా భర్తని రక్షించు అని కాళ్ళు గట్టిగా పట్టుకుంది. ఏ పాపమైనా తొలగించే శక్తి శాపమైనా తొలగించే శక్తి నీకుందనగానే ఇప్పుడు నేను ప్రస్తుతం ఒక దీక్షలో ఉన్నాను నాకుగా నేను ఎవరికి ఉపకారం చేయలేను అనగానే మళ్ళీ హతాసురాలైపోయింది. చవనుడు ఉపకారం చెప్పేది ఇంకెవరు చేస్తారు? చవనుడు సృష్టిని తల్లకిందులు చేయగలడు ఏ పాపానికైనా ప్రాయశ్చిత్తం చేయించగలడు అటువంటి వాడే నా వల్ల కాదు అంటే ఇంకెవరు ఉపకారం చేస్తారండి. అప్పుడు ఆయన నవ్వి అమ్మాయి ఈ ముసలాడితో నువ్వు మాత్రం ఏం సుఖపడతావు ఆ కుష్ఠరోగిని వదిలేసి హాయిగా నువ్వు మీ మంత్రులు మీరందరూ కలిసి రాజ్యానికి పండి ఆయన పాటలు ఆయన పడతాడు అన్నట్ట. అదేమిటి స్వామి ఆనాడు అశ్విని దేవతలు మీ ఆవిడ్ని పరీక్షించినట్టుగా నువ్వు నన్ను పరీక్షిస్తున్నావు ఈ భర్తను వదిలేసి రాజ్యంలో ఉండాలనుకుంటే అసలు ఇంత దూరం ఎందుకు వస్తాం నువ్వు విష్ణువు తర్వాత విష్ణువు లాంటి వాడివి అటువంటి నువ్వు నన్ను ఎందుకు ఇంత బాధ పెడతావు అని మళ్ళీ ఏడ్చి కాళ్ళు గట్టిగా పట్టేసుకుంది. ఆయన చిరునవ్వు నవ్వి ఇంకొక్కసారి నేను పరీక్షించాను భర్తని వదిలి నీ కొడుకు దగ్గరికి వెళ్ళిపో ఈ మంత్రులతో పాటు అంటే వెడతావా లేదా అడవిలో కష్టాలు అనుభవించడానికి ఇష్టపడతావా రాజ్యానికి వెళ్ళి సుఖాలు పొందడానికి ఇష్టపడతావా అని నిన్ను పరీక్షించాను ఈ పరీక్షలో నువ్వు విజయం పొందావు గనక నీ భర్తని బాగు చేసే బాధ్యత మా నాన్నగారికి అప్పగిస్తాను నేను ఇప్పుడు ప్రస్తుతం ఇతరుల కోసం జపం చేసే నియమాన్ని విడిచిపెట్టాను ఒక 5 సంవత్సరముల పాటు ఆయన ఒక ప్రత్యేక దీక్షలో ఉన్నట్ట ఈ దీక్షాకాలంలో ఎవడి జాతకాలు చూడ్డాయన పురాణం చెప్పడం తప్ప ఇంకే పని చేయట్టాయన వచ్చిన వాళ్ళల్లో నా జాతకం చూడండి అంటే ఆ జాతకాలు ఇప్పుడు నేను చూడను నేను ఆ ప్రాజెక్ట్ మానేశా ఆ ప్రాజెక్ట్ అంతా మా నాన్నగారే చూసుకుంటున్నారు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను ప్రజలను బాగు చేయడానికి జపతపాలు చేస్తాను అందులో నువ్వేం భయపడకు ఇక్కడే ఉండు మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఆయన అనుమతి తీసుకుని మీ ఇద్దరిని అక్కడికి తీసుకెడతాను. మా నాన్నగారికి ఒక నియమం ఉంది ఆయన చక్కగా లోపల కూర్చొని పురాణాలు అనువాదం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన అనుమతి లేకుండా ఎవరన్నా లోపలికి పంపితే కోపం వస్తుంది టండోయ్ గదిలోకి వచ్చే ముందు ఏమండి గురువుగారండి ఎవరో వచ్చారండి వాళ్ళని లోపలికి ప్రవేశపెట్టనా అని అడగాలట. కొంతమంది అడగకుండా లోపలికి తలుపు తీసుకొస్తారు అది దోషం అనుమతి లేనిదే లోపలికి రాకూడదు అందుకని మా భృగు మహర్షి దగ్గరికి వెళ్ళేటప్పుడు అనుమతి కావాలి మీరు ఇక్కడే ఉండండి అని వాళ్ళని అట్టే పెట్టి చవనుడు హుటాహుటినే కమండలంలో కాసి నీళ్లు తీసుకుని తండ్రి గారి ఆశ్రమానికి వెళ్ళాడు. భృగు మహర్షి ఆ సమయంలో గణేశ్వరుణ్ణి భక్తితో ఉపాసిస్తున్నాడు. గణపతి ఉపాసకుల్లో 1 భృగు మహర్షి గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచంలో భృగు మహర్షి చేసినంత గణేశోపాసన మరెవరూ చేయలేదు. అందుకే భృగు మహర్షి విష్ణు వక్షస్థలం మీద తన్ని కూడా బతికాడు. ఓ మాదిరివాడు ఆయన విష్ణు వక్షస్థలం మీద తనమనండి చూద్దాం. విష్ణు వక్షస్థలం మీద ఎందుకు సాయిగారి నెత్తి మీద తనమనండి శపించేస్తాడు ఆయన వెంటనే అవతలవాడు భస్మం అయిపోతాడు. ఇక్కడ ప్రత్యక్షంగా ఈయన జోలికి వస్తేనే బూడిదైపోతారే బూడిదవ్వకపోయినా ఆయన అలా కనపడుతున్నాడు, తన్నేంటి మళ్ళీ కిలోమీటర్ దూరం పడతాం, అలా బక్కగా ఉన్నాడు అనుకుంటున్నారేమో. ఆయన తలుచుకుంటే తాటక పూతన ఈ ఇద్దరిని రెండో చేతులతో భరించగలడు అంతటి శక్తి కలిగిన వాడు. సాధారణంగా అనుకుంటాం కానీ ఎవరికైనా కోపం వస్తే పట్టుకోలేమండో. అందరూ ఒకసారి అన్నాడు ఆయన, నాకు కోపం వస్తే మనిషిని కానన్నాడు. సరిగ్గా చెప్పాడు. కోపం వస్తే ఎవడైనా మనిషి ఎలా అవుతాడు? అప్పుడు మాంచి ఎక్కడ లేని శక్తులు వస్తావునా? అందువల్ల ఎందుకు చెప్తానంటే, విష్ణువక్షస్థలం మీద తన్ని ఏమాత్రము జీవితంలో బాధ పొందని వాడు ఎవడైనా ఉండగలడా? ఒక్క భృగువే. కారణం తపశ్శక్తి, భక్తి. ఆయనకి తెలుసు భగవంతుడు అంటే ఏమిటో. దానికి ఉదాహరణ చెబుతాను. ఇప్పుడు పార్థసారథి గారు మనవడు ఉన్నాడు, ఇప్పుడంటే పెద్దవాడు అయిపోయాడు. చిన్నప్పుడు ఆయన ఎత్తుకున్నారట. ఎత్తుకున్నప్పుడు వాడు ఆయన మీద ఓ తీర్థం పోసాడు. ఇప్పుడు భయమనండి, చీ అంటారు. అప్పుడు చిన్నపిల్లాడు వాడు. చిన్నపిల్లవాడు పోస్తే ఏం చేస్తారు? అంత ఆనందం కలుగుతుందో, మా మనవడు పోసాడండి, ఇది గంగాజలం అండి అన్నారట. ఆయన అన్నారో లేదో నాకు తెలియదు కానీ అనే ఉంటారు. ఎవడైనా అంతే. ఇప్పుడు శాశ్వత్ ఉన్నాడు, వాడిని ఎత్తుకున్నప్పుడు వాడిని ఆ మీద ఏం పోసినా నాకు ఆనందం కలుగుతుంది. ఎందుకని? మనవడు కాబట్టి, చిన్నపిల్లలు కాబట్టి. ఇప్పుడు వీడు వెళ్ళి వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళితే అసహ్యంగా ఉంటుంది, లాగొట్టించుకుంటుంది ఆవిడ. మనకి భగవంతుడు చంటి పిల్లల కింద చూస్తాడు కాబట్టి ఆయన దగ్గర మనం అపచారం చేసినా మనకి ఏ దోషము రావడంలా. భృగు మహర్షి ఓ చంటి పిల్లవాడు లాంటి వాడు పరమాత్మ దగ్గర. శ్రీమన్నారాయణుడి యొక్క వక్షస్థలం మీద శ్రీవత్సము అని ఒక లాంఛనం ఉన్నది, పుట్టువత్స. శ్రీవత్సం అంటే శ్రీ విష్ణు వక్షస్థలం మీద ఉండే ఒక అందమైన పుట్టువత్స, అదొక లాంఛనం. ఆ లాంఛనం నుంచి మొట్టమొదట పుట్టాడు భృగువు. ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మలో ప్రవేశించి బ్రహ్మ మానస పుత్రుడు కూడా అయ్యాడు. ఏకకాలంలో విష్ణువునికి బ్రహ్మకి కూడా పుత్రుడైన వాడు ఆయన ఒక్కడే. కొంతమంది అదృష్టం అండి, అలాగే పుట్టారు. వశిష్ఠుడు ఉన్నాడు, ఆయన బ్రహ్మ మానస పుత్రుడు, బ్రహ్మగారి మనస్సు నుంచి పుట్టాడు. అగస్త్యుడు ఉన్నాడు, బ్రహ్మ మానస పుత్రుడు. కానీ మళ్ళీ ఏమైందో తెలుసా? ఈ ఇద్దరు మిత్రావరుణుల యొక్క రేతస్సు నుంచి, కొండలోంచి మళ్ళీ పుట్టుకొచ్చారు. ఒకసారి బ్రహ్మగారిని భక్తి శ్రద్ధలతో సేవిస్తున్న వశిష్ఠుడు బ్రహ్మ మానస పుత్రుడే కాకుండా ఇంకో జన్మ కూడా ఎత్తాలని కోరికగా ఉందన్నట్లండి. ఎందుకు అలా కోరతారు కొంతమంది? ఆ తర్వాత కథ మీకు తెలుసున్నదే. నిమి అని ఒక చక్రవర్తి ఉన్నాడు, ఆ నిమి చక్రవర్తిని వశిష్ఠుడు శపించాడు. దాంతో నిమికి కోపం వచ్చి నువ్వు తక్షణం చచ్చిపో అని శపించాడు. వెంటనే వశిష్ఠుడు కింద పడిపోయాడు, శరీరం కుళ్ళిపోయింది. అప్పుడు ఆయన ఆత్మ బ్రహ్మ దగ్గరికి వెళ్ళింది. బ్రహ్మదేవ, నేను తొందరపడి నిమిని శపించాను, నిమి నన్ను శపించాడు, ఇప్పుడు నా ఆత్మకి శరీరం లేదు, నాకు కొత్త శరీరం కావాలి అని కోరితే త్వరలో సూర్యుడికి వరుణుడికి పుత్రుడిగా నువ్వు అగస్త్యుడు పుడతారన్నట. ఆ సమయంలో ఊర్వశి పరమసుందరీమణి ఆమె భూలోకానికి వస్తోంది. సూర్యుడు ఆవిడ్ని చూశాడు, ఎంత అందంగా ఉండవు, కొంతకాలం పాటు నా దగ్గరే ఉండి నాకు ఆనందం కలిగించు అన్నాడు. నేను ఇప్పుడు ప్రస్తుతం నలకోబరుడో ఎవడో పిలిచాడు వాడి దగ్గరికి పోతున్నాను, అందువల్ల తర్వాత వస్తాను అన్నదట. తప్పదు కదా, వెళ్ళిరా అన్నాడు. వెళ్ళిరా అన్నాడు, కానీ ఆమె మీద విపరీతమైన కామం ఉండడం వల్ల ఆయన రేతస్సు కింద పడిపోయింది. ఆ రేతస్సుని బ్రహ్మదేవుడు ఒక కుండలో పోశాడు. సరిగ్గా ఆ సమయానికే వరుణుడు కూడా ఈ ఊర్వశిని చూసి వరించాడు. ఊర్వశి కూడా ఇప్పుడు రావడం కుదరదు, తర్వాత వస్తానంది. ఈ వరుణుడికి రేతపాతం అయ్యింది. ఈ ఇద్దరి యొక్క వీర్యాన్ని, అమోఘమైన రేతస్సుని బ్రహ్మగారు కుండలో ఉంచాడు. అప్పుడు ఆ కుండలో ఉన్న రేతస్సులు చూస్తూ ఉండగా ఇద్దరు కుమారులుగా మారిపోయింది. అదిలో ఒక ఆయన వశిష్ఠుడు, ఇంకొక ఆయన అగస్త్యుడు. అందుకే వీళ్ళిద్దరిని మిత్ర వరుణుల యొక్క తేజస్సుతో పుట్టడం వల్ల మిత్రావరుణుల పుత్రులు లేక మైత్రావరుణులు అంటారు. కుండలోంచి పుట్టారు గనక కుంభ సంభవులు అంటారు. ఈ విధంగా వశిష్ఠుడు మొదట్లో బ్రహ్మ మానస పుత్రుడు, ఆ తర్వాత మళ్ళీ కుంభ సంభవుడయ్యాడు, మిత్రావరుణుల పుత్రుడయ్యాడు. అవునా? ఇలాగే కొంతమంది ఒక రక జన్మెత్తి మళ్ళీ జన్మెత్తారు. సంధ్యాదేవి ఉంది, సంధ్యాదేవి బ్రహ్మ మానస పుత్రిక. ఆ తర్వాత ఏమైపోయింది? భస్మం అయిపోయింది, శరీరం బూడిద చేసుకుంది. బూడిద చేసుకున్నాక అరుంధతిగా పుట్టింది. అరుంధతిగా పుట్టి పరమపతి వ్రత అయింది. చూసారా, రెండో జన్మ ఎత్తింది. అలాగే భృగు మహర్షి కూడా విష్ణువు యొక్క వక్షస్థలం మీద ఉన్న శ్రీవత్సం నుంచి పుట్టి ముందు ఆయన పుత్రుడయ్యి ఆ తదనంతరం మళ్ళీ శరీరం విడిచి బ్రహ్మ మానసు పుత్రుడయ్యాడు. అందుకే బ్రహ్మని శపించి ఏ పాపము పొందలేదు, విష్ణువుని తన్ని ఏ పాపము పొందలేదు, శివుణ్ణి శపించినా ఆయనకి దోషం రాలేదు. అంతటి శక్తివంతుడు ఆయన, అగ్ని లాంటి వాడు ఆయన, మహాతపస్యాలి. అటువంటి భృగు మహర్షి సాధారణంగా అనుమతి లేకుండా ఎవరైనా వస్తే మాత్రం తొందరపడి శపిస్తాడు. అందుకనే ఎవరైనా ఆయన ఆశ్రమంలోకి వెళ్ళాలంటే ముందు కాపలాగా ఉన్న శిష్యుణ్ణో కొడుకునో పట్టుకుని, ఏమండి గురువుగారు లోపల ఉన్నారా వెళ్ళవచ్చునా అని అడిగి అనుమతి తీసుకుని అప్పుడు లోపలికి ప్రవేశిస్తారు. అందువల్ల చవనుడు మా నాన్నగారిని అడుగొస్తానని చెప్పి బయలుదేరాడు. ఆ సమయంలో భృగు మహర్షి మహా ఉపాసన చేస్తున్నాడు, గణేశ ఉపాసన చేస్తున్నాడు. మీకు ముందే చెప్పానుగా ఆయన గణపతి యొక్క మహా ఉపాసకుడు. ఆ ఉపాసనా బలం వల్లే ఎన్ని జన్మలైనా ఎత్తగలడు, ఏమి చేసినా ఆయనకి దోషం అంటదట. కొంచెం ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి, భృగు మహర్షి ఏమి చేసినా ఆయనకి దోషము రాదు, ఆయన ఒక్కడికే ఆ శక్తి ఇచ్చాడు గణపతి. పాపం చేస్తే పాపం అంటకుండా ఎందుకుంటుంది, ఇంద్రుడికే పాపం అంటింది, ఆ పాప ప్రాయశ్చిత్తం చేసుకునేదాకా దాక్కున్నాడు ఆయన. ఆఖరికి శుక్రాచార్యుడికి కూడా పాపం అంటింది ఈ భృగు కొడుక్కి, కానీ భృగువుకి మాత్రం పాపం లేదు, ఆయన తాగినా పాపం రాదు, ఆయన ఏ స్త్రీ తాకినా పాపం రాదు. కారణం ఆయన అగ్ని లాంటి వాడు. అగ్నికి పాపం ఏమిటండి, ఒకసారి ఆలోచించండి, అగ్నికి పాపం ఏమిటి? అగ్ని ఉంది, ఆ పక్కన శ్మశానంలో శవాలను తగలబెట్టింది, అయినా అగ్నికి అపవిత్రత లేదు. ఇక్కడ యజ్ఞగుండంలో యజ్ఞం చేయడానికి ఉపయోగపడుతోంది అగ్ని, దానికి అంటుంటుందా? ఉండదు. చిచ్చి అగ్ని, నువ్వు అక్కడ శవం తగలబెట్టావు కాబట్టి నిన్ను అంటుకో, నీదు అపవిత్రుడివి నువ్వు అంటే మనం అపవిత్రులం అవుతాం, అగ్నిని కాదంటే మనం నశిస్తాం. కాబట్టి అగ్నికి వంటకి పెంటకి దేనికి ఉపయోగపడినా అగ్నికి అశుచి లేదు. అగ్నికి ఎలా అయితే అశుచి లేదో, ఎప్పుడు శుచియో నిత్య శుచియో, అలాగే భృగు మహర్షికి కూడా అశుచి లేదు. కారణం ఒకే ఒక్క కారణం ఏమిటి, నిత్య గణేశోపాసకుడు. రోజు గణపతి 16 నామములు 108 నామములు చదువుతూ అత్యంత భక్తి శ్రద్ధలతో గణపతిని ఉపాసన చేసేవాడికి దోషముండదు. తినకూడనిది తిన్నా వాడికి పాపం అంటదు, త్రాగకూడనిది తాగినా అతనికి దోషముండదు, అలాగే పొందకూడని స్త్రీని పొందినా అతనికి దోషముండదు. అంతటి మహానుభావుట భృగు. ఆయన దగ్గరికి వెళ్ళాడు ఇప్పుడు చవనుడు. గణేశ్వరుడికి బాగా ఇష్టమైన పుష్పాలు కొన్ని ఉన్నాయి, అందులో గన్నేరు పువ్వులు, మద్ది పువ్వులు, తెల్లగా ఉండేటటువంటి మల్లె పువ్వులు, ఇవి బాగా ఇష్టం. ఇంకా గరిక కూడా బాగా ఇష్టం, దూర్వాయుగ్మం అంటే కూడా ఇష్టం. ఈయన వాటితో అర్చన చేసుకుంటున్నాడు. ఆయన పూజ పూర్తయ్యేదాకా పక్కనే కూర్చుని చవనుడు పూజ పూర్తయ్యాక ఆయన తీర్థం ఇచ్చాక గణేశ పాదోదకం పావనం శుభం అని తీర్థం తాగి ఆ తర్వాత తండ్రికి సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు తండ్రి గారు, నాయన జపం చేసుకునే ముందు ఆచమనం చెయ్యాలి, ఆచమనానికి నీళ్లు తెమ్మని నిన్ను పంపాను, కానీ నువ్వు చాలా ఆలస్యంగా వచ్చావు, ఈలోపు నా తపశ్శక్తితో గంగానదిని నా కమండలంలోకి తెచ్చుకుని జపం చేసేసుకున్నాను అనుకో, అది వేరే విషయం, కానీ ఎందుకు ఇంత ఆలస్యం చేసావు? సాధారణంగా నేను నిన్ను నీళ్ళకి పంపితే పంపిన 1.25 నిమిషాల్లో వచ్చేవాడివి, ఈరోజు నా పూజ ఇంచుమించుగా పూర్తయ్యేదాకా ఎందుకు రాలేదు? నా తపశ్శక్తితో గంగానదిని కమండలంలోకి ఆవాహన చేసుకున్నాను గనుక నా పూజ ఏ విధమైన ఆటంకం లేకుండా సాగింది. అదే ఆ శక్తి నాకు లేకపోతే, నువ్వు నీళ్లు తేకపోతే పూజ ఆగిపోయేది కదా అనగా, నాన్నగారు కావాలని ఆగలేదు, కొన్ని కారణాల చేత ఆగాను అన్నట్టు ఆయన. ఏమిటి బాబు అన్నాడు ఆయన. ఎందుకంటే చవనుడు గొప్పతనం తెలుసు ఆయనకి. చవనుడు ఏదో కాలక్షేపానికి లేటుగా రాడు. కొంతమంది ఉన్నారు కొంటే పొద్దున్న 8 లేస్తారు కాబట్టి లేటుగా వస్తారు, వాళ్ళ అలవాటు, వాళ్ళకి బద్ధకం. కానీ చవనుడికి బద్ధకం ఎక్కడుంది? ఆయన అటు సూర్యుడు ఇటు పొడిచినా సమయానికి వచ్చి తీరతాడు, అస్సలు పితృఆజ్ఞ ఉల్లంఘించడు, తండ్రి ఆజ్ఞ తిరస్కరించడు. మరి ఎందుకు తిరస్కరించాడో ఏమిటో ఆయనకి తెలుసు కాబట్టి ఏమి ఎరగనట్టుగా ఎందుకు ఆలస్యమైందన్నాడు. అప్పుడు చెప్పాడు ఆయన, సౌరాష్ట్ర దేశ పరిపాలకుడు సుధర్మ అనే ఆవిడ భర్త సోమకాంత మహారాజు కుష్ఠరోగంతో పీడింపబడుతున్నాడు. ఏ పూర్వజన్మలో ఏ పాపం చేశాడు, ఈ జన్మలో నానా యాతన పడిపోతున్నాడు. ఇవాళ మనం అనుభవించే కష్టాలన్నీ మన పాపాలే కదా, పూర్వజన్మ పాపాలు ఇవన్నీ. ఆయన భార్య ఏడుస్తూ నా కాళ్ళు పట్టుకుంది, జాలి వేసింది నాకు. కానీ నేను ప్రస్తుతం ఇతరుల రోగాలు తొలగించే ప్రాజెక్టు నెత్తిమీద పెట్టుకోలేదు. పరోపకారం కోసం ఇప్పుడు జపం చేయకుండా నేను వేరే దీక్షలో ఉన్నాను. అందుకే మీతో చెప్పి వాళ్ళ రోగం తొలగించాలి అని భావించి ఇక్కడికి వచ్చాను. నాన్న, పాప రాజుగారిని చూసినా ఆ రాజుగారి భార్యను చూసినా జాలి వేస్తోంది. మీ శక్తులు ఉపయోగించి వాళ్ళని బాగు చేయకూడదా అంటే ముందు ఇక్కడికి తీసుకురా, వాళ్ళు ఇక్కడికి వచ్చాక అప్పుడు వాళ్ళ కర్మ ఏమిటో చూసి వాళ్ళకి ప్రాయశ్చిత్తం చేస్తాను అన్నాడు. ఆయన చూడకుండా చెప్పకూడదు, మరి ఎక్కడో ఇక్కడ కూర్చుని అది చేసి చాలంటే ఎలా కుదురుతుంది, అందుకని ఇక్కడికి తీసుకురా అనగానే అమ్మాయి అని తండ్రికి నమస్కరించి హుటాహుటిన బయలుదేరాడు. ఆ సమయానికి రాజుగారి మంత్రులు కూడా రాజుగారికి స్నానం చేయించడానికి నీళ్లు తెస్తున్నారు. స్నానం తర్వాత చూద్దాం. మా నాన్నగారు ఆజ్ఞ అయ్యింది, మీ ఐదుగురు ఎవరెవరు వాళ్ళు, నేను ఒకణ్ణి, ఈ సుధర్మ రాజుగారు, రాజుగారు ఇద్దరు మంత్రులు, వెరసి ఐదుగురు, మన ఐదుగురం కలిసి ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోదాం అని అంతా అక్కడి నుంచి బయలుదేరి భృగువు దగ్గరకు వచ్చారు. భృగువు గారు వాళ్ళ కోసం మెత్తని ఆసనం ఇచ్చాట, వ్యాఘ్ర మృగ అజిన, వరసగా పులి చర్మం, జింక చర్మం, అందున నల్ల జింక చర్మం అయితే మరీ శ్రేష్టం, అలాంటి ఆసనాలు ఇచ్చారట. పూర్వం ఇంటికి వచ్చిన వాళ్ళకి కూర్చోవడానికి ఆసనం ఇచ్చేవారు, ఇప్పుడేమో ఈ పిచ్చి ప్లాస్టిక్ కుర్చీలు ఇస్తున్నారు, అవేవో ఫైబర్ కుర్చీలు. కానీ పూర్వం అడవుల్లో ఉన్నటువంటి వాళ్ళు పులి చర్మాలు, నల్ల జింక చర్మాలు, మామూలు జింక చర్మాలు ఇలాంటి చర్మములు వేసేవారట, మెత్తని చర్మాల మీద కూర్చోబెట్టేవారు. మళ్ళీ ఆ చర్మములు కూడా జంతు హింసతో సంపాదించిన చర్మములు కావు, గుర్తుపెట్టుకోండి. మహర్షులు మాట వరసకు కూడా జంతువులను హింసించరు, కన్న బిడ్డల్లాగా జంతువుల్ని పోషిస్తారు. జింకలకి గడ్డి పెట్టేవారు, జింకలకి అన్నం పెట్టేవారు, జింకలకి పాలు పోసేవారు. ఆఖరికి పులులు కూడా వాళ్ళ దగ్గరకు వచ్చి చంటి పిల్లలు ఆడుకుంటాయట. మహర్షుల యొక్క తపశ్శక్తి వల్ల పులులు, జింకలు, పాములు, కుందేళ్ళు, ముంగిసలు, మేకలు, సింహాలు, పరస్పర విరుద్ధ జంతువులన్నీ కూడా కలిసిమెలిసి తిరిగే ఆశ్రమాల్లో. ఈ చర్మాలు ఎలా వచ్చాయి మరి? తమంత తాము ఆయువు తీరి చచ్చిపోయిన జింకలు, తమంత తాము ఆయువు తీరి చచ్చిపోయిన పులుల యొక్క చర్మాలు తీసేవారన్నమాట. జంతువుకి ఆయువు తక్కువగా ఉంటుంది, మనకంటే పులులకి, సింహాలకి, అలాగే జింకలకి ఆయువు తక్కువ. అందువల్ల చచ్చిపోగానే వాటి చర్మాలు ఒలిచి వాళ్ళు ఆసనాలుగా వాడుకునేవారట. అలాంటి చర్మాలు చాలా ఉన్నాయి. ఆ చర్మాలు కూర్చోడానికి భృగువు రాజుగారికి, రాజుగారి భార్యకి, మంత్రులకి, తన కుమారుడికి కూడా ఇచ్చాడు. రాజుగారు రావడంతో సాష్టాంగ నమస్కారం చేశాడు. పాప ఆయన శరీరం అంతా పాడైపోయి కుళ్ళిపోయింది కదా, దుర్వాసన వస్తుంది కదా, అయినా నేల మీద పడ్డట్టండి. నేల మీద పడినప్పుడు ఒళ్ళంతా చర్మం పాడైపోయి పుళ్ళున్నప్పుడు బాధ కలుగుతుంది. అంత బాధలో కూడా మహర్షిని చూడగానే ఆనందం పట్టలేక అలా సాష్టాంగ నమస్కారం చేశాడు, ముట్టుకోలేదు. కుళ్ళిపోయిన చేతులతోటి ఆయన కాళ్ళు ముట్టుకుంటే దోషం, అందుకని ముట్టుకోలేదు. అందువల్ల ఎప్పుడు అసలు పాదాలు సాధ్యమైనంత వరకు ముట్టుకోకుండారా బాబు, ఏం గోళ్ళు ఉన్నాయో తెలియదు, పుప్పిగోళ్ళు, చీమిడి చీదిన గోళ్ళు, లేక ఏం బయట ఏం ముట్టుకొచ్చారో తెలియదు. అటువంటి వాటితోటి గురువుల పాదాలు పట్టుకుంటే గురువులకు కొంచెం జుగుప్స కలుగుతుంది, అనారోగ్యం కూడా వస్తుంది. నా కాళ్ళు అలాగే గిల్లిబారేశారు కొంతమంది. ఒక్కోసారి భక్తుల యొక్క కోరిక కాదని లేకపోతాం, కానీ తర్వాత బాధపడతాం. ఆ మధ్యన ఓ ఇంటికి వెళ్ళాం, కాలికి గంధం పూశారు. ఇంటికి రావడంతో కాళ్ళు మంట, మామూలు మంట కాదు, హడిలిపోయి వెంటనే రాజుని పిలిచి బాబోయ్ మంటరా అంటే కాళ్ళు కడిగి ఈ ఎడంకాలి మధ్యవేలు ఉంటుంది కదా, బొటనవేలు పక్కవేలు, ఆ వేలు ఇంత వాచిపోయింది, నూనె రాసిన తర్వాత కాసేపటికి సెట్ అయింది. కాబట్టి ఎందుకు చెప్తానంటే ఆ గంధం కెమికల్స్ గంధం, కొన్న గంధాలు కదా, అటువంటి గంధములు రాస్తే పుళ్ళు పడిపోతాయి కాళ్ళు. నా కాళ్ళే పుళ్ళు పడిపోయాయి అంటే ఈ లెక్కన శివలింగాలు లాంటివి ఎంత పాడైపోతాయో ఆలోచించండి. అందుకనే బయట కొన్న గంధంతో అభిషేకం నిషేధం చేసేసాం. మీరెవరైనా గంధం స్వయంగా అరగదీసి పట్టుకొస్తేనే చెక్కతోటి ఇక్కడ రాయనిస్తాం. అందున సత్యధర్మేశ్వరుడికి జలాభిషేకం తప్ప ఇంకా పంచామృతాలు కూడా లేవు. ఎందుకంటే దరిద్ర ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు, ఆ ప్యాకెట్లు పోస్తూ ఉంటే లింగం కరిగిపోతుంది, లింగం పెచ్చులు విడిపోతున్నాయి, విగ్రహాలు దెబ్బతింటున్నాయి, ఏం చూసినా కల్తీ, అన్నీ కెమికల్సే. బయట నుంచి తెచ్చిన ఏ పదార్థం చూసినా భయంకరంగానే ఉంది. ఇప్పుడు నాకు అనుమానం వచ్చిందనమాట, పాల ప్యాకెట్ పట్టుకొచ్చి పాల ప్యాకెట్ శివలింగం మీద పోస్తే శివలింగమే కరిగిపోతుందంటే అవి మీ కడుపులో కెడితే మీకు ఎసిడిటీ రాక పేగులు దెబ్బతిని పుళ్ళు పడి చావకేమవుతారండి దిక్కుమాల ప్యాకెట్లు అవిని. అవునా? రాయి ఒక పాషాణం దెబ్బతింటుంది, కడుపు దెబ్బతిందా? ఇవాళ మీ అందరికీ నాకు అందరికీ రోగాలు వచ్చేస్తున్నాయంటే ఇదే కారణం. పాలు తాగితే మంట, కాఫీ తాగితే మంట, మజ్జిగ తాగితే మంట, ఇవి సరిపోకేమో కూల్ డ్రింకులు, ఆ థమ్సప్లును అవి తాగితే ఏమవుతుంది? అందులో అన్నీ కెమికల్సే. ఆ మధ్యన పెప్సీ అనే దాన్ని తీసుకెళ్ళి మొక్కల మీద పోస్తే పురుగులన్నీ తెచ్చిపోయి ఒక దెబ్బకి, తెలుసా మీకు? కావాలంటే మీరు చూడండి. ఇక్కడ మా పనసెట్టుకి దాని అంటారు గొంగళీ పురుగులు పట్టాయి. గొంగళీ పురుగులు చంపాలంటే ఏం చేయాలో తెలిసినా, మీలో ఎవరన్నా రేపు పెప్సీ చేసా పట్టుకురండి, గొంగళీ పురుగు మీద చల్లండి, అది చావకపోతే నన్ను అడగండి. పురుగులు చచ్చిపోతున్నాయి, ఆ పురుగుల మందులు మీరు కడుపులో పోసుకు తాగేస్తున్నారు. 70 ఏళ్ళు బతకవలసిన వాడు 7 ఇయర్స్కి అప్పో పైకి పోతున్నాడు. చాలా డేంజర్గా ఉంటున్నాయి, ఏం చేస్తాం? కాలప్రభావం అది. కావాలంటే చూడండి, పురుగుల మందుల కింద వాడుతున్నారు చూడండి చాలా చోట్ల. అలా ఒకటి కాదు, అన్నీ కల్తీయే. కాబట్టి ఈ పీఠానికి వచ్చేవాళ్ళు ఇక మీద దృష్టిలో పెట్టుకుని మీరు ఆవు పాలు స్వయంగా పితికితే ఇవ్వండి, లేని పక్షంలో పాలు పొయ్యనివ్వం, కేవలం నీళ్లతోటే అభిషేకం. ఆ నీళ్లు కూడా ఇక్కడ నీళ్లు, మళ్ళీ మీరే నీళ్లు తెస్తున్నారో తెలియట్లేదు. హాయిగా ఇక్కడ మేము మోటార్ పెట్టాం, మంచి డ్రమ్ములు పెడుతున్నాం, ఎప్పటికప్పుడు నీళ్లు పడతాం, జలంతో అభిషేకం చేస్తే శివుడు సంతోషిస్తాడు. జలధారా ప్రియ శివ, ఇవి దృష్టిలో పెట్టుకోండి. అందువల్ల కాళ్ళు ముట్టుకోకుండా దండం పెట్టడం వెనకాతలు ఎంత అంతరార్థం ఉందన్నమాట. మహాత్ముడు గనక రాజుగారు ఈ చేతి పుళ్ళకున్న రసి భృగువుకి అంటుకోకుండా ఉండడం కోసం దూరం నుంచే సాష్టాంగపడ్డాడు. సరే, తర్వాత రాజుగారిని కూర్చోబెట్టాడు, రాజుగారి భార్యను కూర్చోబెట్టాడు, భృగువు అందరినీ కూర్చోబెట్టిన తర్వాత, నాయన మరీ తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్టుగా ఉన్నావు కదా అన్నట్ట. అప్పుడు రాజా ఉన్నాడు, అద్యాశిషో మే సఫలాగ ద్విజేంద్ర ద్విజేరిత ధర్మచయస్వపోపి ఆజన్మతోహం పరిపోతయేష పితుర్జనన్యాశ్చ సుజీవితం మే. ఈరోజు నీ ఆశీస్సుల వల్ల నా జన్మ సఫలమయ్యింది. ఇవే నిజమైన ఆశీస్సులంటే. మహానుభావుల దర్శనం చేసుకోవడమే ఆశీస్సు అంటే. ప్రత్యేకంగా దీవిస్తున్నాను శుభం కలుగుగాక అని గురువులు అనవలసిన అవసరం లేదు. గురువుకి నమస్కారం చేయడంతో గురువుగారి కటాక్షం సంపూర్ణంగా మీదకు వచ్చినట్టే మన మీదకి. గురువుగారి దగ్గరికి వెళ్ళాం, ఆయన ఏమి నోరెప్పలేదు, చెయ్యెత్తలేదు, అయినా ఆయన ఆశీస్సులు ఎలా లభిస్తాయి అంటే ఆయనకి నమస్కారం చేయటం వల్ల ఆయన ఆశీస్సులు మనకి తప్పక లభిస్తాయట. అందుకని పెద్దల దగ్గరికి వెళ్ళి ఆశీర్వదించండి, నోరెత్తి చెప్పండి, నోటితో 10 సార్లు దీవించండి అని అడగక్కర్లా. ఓ దండం పెడితే చాలు, దండంతో దశగుణాలు వచ్చినట్టే. ఈరోజు నీకు నమస్కరించడంతో నా జీవితం సఫలమయ్యింది, పరమ పవిత్రమైన నీ ఆశీస్సులు నాకు లభించాయి. ఏనాడో మా నాన్నగారు నాకు జన్మనిచ్చాడు, ఆ జన్మ జన్మ కాదు, ఇది పునర్జన్మ, నీ దర్శనమే నాకు నిజమైన జన్మ. నీకు తెలుసు నేను సౌరాష్ట్ర దేశ పరిపాలకుండని. ఏమో ఆ పరిపాలన ఆ విధానం అంతా పోయింది, ఇప్పుడు రోగంతో గిజగిజలాడిపోతున్నాను, నా శరీరం నాకే అసహ్యం కలిగిస్తోంది. అటువంటి నా శరీరాన్ని తట్టుకుంటున్న నా భార్యకి ఈ మంత్రులకి నేను ఎప్పుడూ కృతజ్ఞుడయి ఉంటాను. మహాత్మ నీవు నిర్వైరుడివి అంటే ఎవరి మీద నీకు ద్వేషం ఉండదు, నీవెవ్వరితో విరోధం పొందవు, నీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. నీ ఆశ్రమం చూసినప్పుడే నీవెంత గొప్పవాడివో నాకు తెలిసింది. సింహాలు, పులులు, గోవులు, జింకలు అన్నీ కలిసిమెలిసి తిరుగుతున్నాయి ఇక్కడ. అప్పుడే నీ తపశ్శక్తి క్రూరులను కూడా సాధువులుగా మారుస్తుంది అని గ్రహించాను. ఇప్పుడు నన్ను అనుగ్రహించు. నిర్వైరతాం యాంతి జాతవైరాహ తవ ఆశ్రమేహం శరణం ప్రపన్నః. ఇది ఎంత గొప్ప శ్లోకం అండి. జాతవైరాహ, నిరంతరం పుట్టుకతోటే వైరం కలిగిన జంతువులు నిర్వైరతాం యాంతి, ఏ వైరం లేకుండా తిరుగుతున్నాయి. పుట్టుకతో వైరం కదా, పులి ఉంది, ఆవు కనపడితే మీదపడి చంపేస్తుంది, వాటిని ఏమంటారు, పుట్టుకతో విరోధం కలిగినవి. అలాగే ముంగిస పాము, పుట్టుకతో వైరం వాటికి, ఎవడు పెట్టలేదు ఆ వైరం. అలాగే మేక, మన మానవులు, మేక కనబడిందా ఆదివారం ఎప్పుడు వస్తుందో కూర చేసుకుని తిందామని చూస్తాడు. కోడి కనపడిందా, వేసేయటమే పకోడి, కోడి కాదు అది మన కడుపులోకి పకోడి. పాపం అది మనకి ఏం అపకారం చేసింది అంటే అది కోడిగా పుట్టడమే దాని కర్మ, మనకి పకోడి మీద ఆశ ఉండడమే దాని అదృష్టం అన్నమాట పాపం, ఇంతే ఎందుకంటే లేదు. అలాగే కొన్ని వైరాలు ఉంటాయి, మామిడి చెట్టుకు మామిడి పండు, ఆ మామిడి పండు ఏం అపకారం చేసింది మనకి, పండు కూడా అని ఆ మామిడి పండు నొట్టు వేసుకుంటాం, అంతే దాని కర్మ, అది మామిడికి పండుగ పుట్టడమే దానికి. ఓసారి బెల్లం మొక్క ఏడ్చుకుంటూ బ్రహ్మలోకానికి వెళ్ళింది, బ్రహ్మదేవ రక్షించింది, ఏమిటి నీ బాధ అన్నాడు ఆయన. నన్ను బెల్లంగా ఎందుకు సృష్టించావు బాబు, నేను కనబడగానే ఎవడు పడితే వాడు చటుక్కుని విరుగ్గొట్టుకుని నోట్టు వేసుకు తినేస్తున్నాడు, ఉట్టి బెల్లంగానూ తింటున్నట్ట, మిఠాయిలు వండుకోవడానికి నన్ను తీసుకెళ్లి నీళ్లలో వేసి మరిగించి మరిగించి నన్ను నాశనం చేసి పాకం పట్టేసి లడ్డూలు మిఠాయిలు అవి ఇవి చేసుకు తినేస్తున్నారు, నన్ను చంపేస్తున్నారు, నన్ను రక్షించు బాబూ అయ్యింది బెల్లం మొక్క, నువ్వు వెంటనే వెళ్ళకపోతే నేను నేనే నోట్లో వేసుకుంటాను, వెళ్ళిరవే బాబు అని నేను చూస్తే నోరు ఊరిపోతుంది అన్నట్టు ఆయన. అందుకని బెల్లాన్ని చూస్తే బ్రహ్మకు కూడా నోరు ఊరుతుంది, ఇంకా నిన్ను ఎవడు రక్షించలేడు నీ బతుకంతే, నువ్వు నా దగ్గరకు వస్తే నేనే తినేస్తాను, వెళ్ళిపో, గణపతి దగ్గర పెడితే ఆయనే తినేస్తాడు, ఇక నీ ఒకటే కడుపులోకి వెళ్ళాకనే సుఖం అన్నట్ట, అంతే దాని బతుకు, పుట్టుకతోటి దాని బతుకు మన కడుపులోకి వెళ్ళడం అన్నమాట. అలాంటివి కూడా ఇక్కడికి వస్తే వైరం విడిచిపెట్టాయి. అటువంటి నిన్ను చూశాను నేను, నీ ఆశ్రమంలో శరణం కోరుతూ నిన్ను చేరాను, నువ్వే నాకు దిక్కు, ఇంకెవ్వరూ నాకు దిక్కులేరు ఇప్పుడు ప్రస్తుతం, నన్ను భగవంతుడు కూడా రక్షించట్లేదు, భగవంతుడి భక్తుడే రక్షించగలడు, ఒక్కొక్కప్పుడు భగవంతుడు రక్షించడండి, భక్తుడి ద్వారా రక్షిస్తాడు, అందుకే భగవంతుడి కంటే భగవద్భక్తుడు గొప్పవాడు అనగానే నాయన ఏం చేయాలో ఆలోచిస్తాను, ఉపాయం ఆలోచిస్తాను అని ఒక క్షణం అతను నుదురుకేసి చూశాడు. ఇలా ఈ నుదుటి మధ్యలోకి చూశాట, చూసి కళ్ళు మూసుకున్నాడు, 2 నిమిషములు ధ్యానములోకి వెళ్ళిపోయాడు. 2 నిమిషాల తర్వాత మళ్ళీ కళ్ళు తెరిచి కళ్ళదోడు పెట్టుకున్నాడు. అప్పుడు అన్నట్ట, రాజా ఇది ఈ జన్మ పాపం కాదు, నీ పూర్వజన్మ పాపం. అదేమిటో చెప్పాలంటే కొంచెం పెద్ద కాలం పడుతుంది, కొంచెం ఎక్కువ టైం తీసుకోవాలి, ప్రస్తుతం నువ్వు ఆఖరికి మాడిపోతున్నావు, ఇంకా స్నానం కూడా చేయలేదు, వెంటనే ముందు భోజనం చేసి ముందు స్నానం చెయ్యి అన్నాడు. స్నానం ఎలా చేస్తాడు ఇక్కడ మరి, దానికి కూడా భృగు మహర్షి ఒక ఉపాయం ఆలోచించట. ఇత్యుక్త్వా స్నాపయామాస సుతైలాభ్యం సపూర్వకం. ఆయన దగ్గర ఒక నూనె ఉన్నది, ఈ నూనె నీళ్లలో కలిపి పైన పోస్తే అస్సలు శరీరానికి బాధ కలగదు. ఒక ఆయనకి ఈ చెయ్యి పైన చర్మం కొట్టుకుపోయింది అనుకుందాం కాసేపు, ఈ చర్మం మొత్తం కొట్టుకుపోయినప్పుడు నీళ్లు పోస్తే బాధ కలుగుతుంది, స్నానం చేయలేరు, కానీ కొన్ని రకాల ఆయిల్స్ రాస్తే ఆ తైలం పడితే బాధ ఉపశమిస్తుందండో. అలాంటి నూనెలు ఔషధాలు ఉన్నాయి. భృగు మహర్షి తన తపశ్శక్తితో ఒక తైలం సృష్టించాడు, ఆ నూనె సువాసనతో కూడిన సంపంగి నూనె, ఆ సంపంగి నూనె నీళ్లలో కలిపి ఈయన పోయి మీద పోయించండి బయటికి తీసుకెళ్ళనట్టు, ఆశ్రమంలో కాదు బయట, బయటికి తీసుకెళ్ళి పోయమనగానే ఆ నూనెతో ఉన్న నీళ్లు పోశారు, అస్సలు పుళ్ళ మీద ఏ బాధ లేకుండా ఉంది, హాయి పొందట. రోగం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత స్నానం చేసిన మహారాజు గారికి ఎక్కడ లేని ఆనందం కలిగింది. అలాంటి నూనె ఉంటే ఎంత బాగుండు కదా, అప్పుడు మనకి ఒంటికి దురదలు వచ్చినా, చర్మం కొట్టుకుపోయినా, ఎప్పుడైనా దెబ్బలు తగిలినా అస్సలు బాధ కలగదట. అలా హాయిగా స్నానం చేశాడు. స్నానం అయ్యాక వాళ్ళందరినీ ఒక భోజనశాలలో కూర్చోబెట్టారు. అడవి కదా, 19,000 20,000 పెట్టి గజం కొనుక్కోక్కర్లేదు, అక్కడ రిజిస్ట్రేషన్ అక్కర్లా, అందుకని మొత్తం మంచి స్థలం దాన్ని బాగు చేశారు. బాగు చేసి అక్కడ మంచి మంచి ఆశ్రమాలు కట్టారు, భోజనశాల కూడా కట్టించేటండు భృగు మహర్షి. అక్కడ వంటావిడక్కర్లా, రోజు 2,000 1,000 ఇలా పే చేయక్కర్లా, వస్తువులు కొనుక్కోక్కర్లా. భృగు మహర్షి భోజనశాలలో అందరినీ కూర్చోబెట్టి కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే అందరికీ ఎదురుగుండా ఆకులు వచ్చేస్తాయి, ఆకుల్లోకి భోజనాలు వచ్చేస్తాయి. ఇటువంటి మంత్రములు మనకు కావాలి. వచ్చాయంటేనా అసలు నేను మొత్తం భారతదేశం వాళ్ళందరినీ పిలిచి పురాణం చెప్పి భోజనం పెట్టేసేవాడిని. ఏం చేస్తాం, ఎంత గింజుకున్నా మంత్రములు ఎలా ఉన్నాయో తెలియటం లేదు. ఆ మంత్రోపాసకులు దొరకట్లేదు, ఆ మంత్రములు ఇచ్చేవాడు దొరకట్లేదు, ఇస్తే ప్రమాదం కూడాను. అప్పుడు ఏమవుతుందన్నమాట, ఇప్పుడే 8 లేస్తున్నారు, ఇంకా అప్పుడు 10 లేస్తారు. ఎలాగో భోజనం వేళకు పెడతారు కదా, 8 వచ్చినా టక్కర కూర్చోబెట్టి భోజనం పెడతారు, స్నానం చేయక్కర్లేదు, గుడి తలుపులు తీయక్కర్లేదు, అన్ని రకాలుగా సుఖంగా ఉండదు ప్రాణానికి. అందుకని మంత్రాలని కలియుగంలో కనపడకుండా చేసేస్తున్నారట. ఏదో మీలాంటి పుణ్యాత్ములు ఎక్కడో కాస్త పెందరాళ్ళు 9 లేస్తున్నారు తప్ప ఎక్కువ మంది 11 దాకా లేవట్లేదు అసలు. ఇప్పుడు శుభ్రంగా స్నానం అయ్యాక అందరినీ భోజనశాలలో కూర్చోబెట్టి ఆయన అన్నపూర్ణని తలుచుకోవడంతో అత్యద్భుత పదార్థాలు వచ్చి పడిపోయాయి. భోజయామాసచ అన్నాని షడ్రసానిత్వనేకశః, ఒకటి కాదు రెండు కాదు అనేకశః రకరకాలైన ఆహార పదార్థాలు అన్న పదార్థాలు అక్కడికి వచ్చి పడ్డాయి. ఓయ్ బాబోయ్, భక్ష్యాలు భోజ్యాలు చోష్యాలు లేహ్యాలు పానీయాలు ఒకటే అన్నీ వచ్చి పడిపోయాయి. అందులో లేహ్యం అంటే నాకుకోవడానికి పనికొచ్చేదన్నమాట, పచ్చడి ఇలా చేతి మీద వేసుకుని అని నాకేయచ్చు. అలాంటివి హల్వాలు ఇలాంటివి నాక్కునే వాటన్నిటినీ లేహ్యాలు అంటారు. ఈ కాక అప్పాలు అరిసెలు లడ్డూలు అవేవో గజ్జికాయలు గందరగోళాలు అన్ని రకాలైన రకరకాల పిండి వంటలు. షుగర్ ఉండేది కదా అప్పట్లో, ట్యాబ్లెట్ వేసుకోక్కర్లేదండి, అడవిలో ట్యాబ్లెట్ ఏది అసలు శుభ్రంగా తినేయచ్చు. కార పదార్థాలు ఉప్పు పదార్థాలు ఉప్పు లేని పదార్థాలు కాస్త వగరు చేదుగా ఉండేటటువంటివి, ఇటువంటి రకరకాలైన పిండి వంటలు. ఇంకా పులుసులు చెప్పక్కర్లేదు, 64 రకాల పులుసులు ఉన్నాయిటండి అక్కడ. పులుసుల్లో 64 అన్నారు. కొద్దిగా బెల్లం వేసి, అసలు బెల్లం వేయకుండా చింత చిగురుతో చేసిన పులుసు, వంకాయ పులుసు, అదేదో గుమ్మడికాయ పులుసు, వాడి మొహం పులుసు, ఏవో ఉంటాయండి ఇవన్నీ. ఆ రకరకాలైన 64 రకాల పులుసులు అన్నారు. ఇంకా పచ్చళ్ళు, ఆవకాయ పచ్చడి, మాగాయ పచ్చడి, దెబ్బకాయ పచ్చడి, దెబ్బకాయ పచ్చడి, గోంగూర పచ్చడి, ఇంక ఈ పచ్చళ్ళు ఎన్ని రకాలు ఉంటాయో అన్నీ కూడా రుచిగా ఉన్నాయి పైగా. ఇవన్నీ అమ్మవారి అనుగ్రహంతో వచ్చి పడ్డాయి. అసలు రాజుగారికి ఆకలే లేదు ఈ మధ్యకాలంలో. ఈ భృగు మహర్షి పెట్టిన ఆహారం అన్నపూర్ణ కటాక్షంతో పెట్టడం వల్ల ఆ పదార్థములు తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తోంది. ఇండైజేషన్ లేదు, అజీర్ణం లేదు, కడుపులో మంట లేదు. ఆ మధ్యన ఒక ఆయన క్యాటరింగ్లో భోజనం పెట్టాళ్ళండి, ఇంత మొదటిని కానీ అందరికీ కడుపు నిండిపోయింది, ఎందుకంటే మంట కారం. ఇంకంతకంటే ఏం తింటాడు వాడు, ఆ ఇబ్బంది లేదు, గ్యాస్ ట్రబుల్స్ రాలేదు, ఎంత తిన్నా అరుగుతోంది, ఇంకా తినబుద్ధి వస్తోంది. అలాగని ఎక్కువ తింటే బొజ్జ రావడం లేదు. ఇంత ఆరోగ్యకరమైన దివ్య పదార్థం అమ్మ అనుగ్రహంతో వాళ్ళు తిన్నారు. షడ్రసాలతో కూడిన అనేక పదార్థములు తిని 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 సంతృప్తి పొందారు. తిన్న వెంటనే విశ్రాంతి తీసుకున్నారట ఒక 5 అంటే ఎక్కువసేపు కాదు మళ్ళీ. ఆ తర్వాత అందరూ మునిగారాజ్యతో కూర్చున్నారు. ముని వాళ్ళందరినీ చెట్ల కింద కూర్చోబెట్టాడు. తాను కూడా మృదువైన మెత్తనైన ఒక ఆసనం వేసు కూర్చున్నాడు. అప్పుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు, రాజా ఇప్పుడు నీ పూర్వజన్మ రహస్యం విను. ఇక్కడదాకా తిన్నావు గనక సంతృప్తిగా వినిక. నీరసంతో ఉన్నప్పుడు, శరీరం అసౌకర్యంతో ఉన్నప్పుడు కథలు చెప్పినా వినలేరు. అదే కాస్త కడుపు నిండి కూర్చోడానికి మెత్తని ఆసనాలు ఇచ్చి అందరూ కాస్త ఏసీ కూడా వేసి కూర్చోబెడితే హాయిగా అంతసేపునే ఉంటారు. ఇంకో అరగంట చెబితే బాగుండి, బయటికి వెడితే వేడిగా ఉందనిపిస్తుంది అప్పుడు. అందువల్ల ఏంటంటే వాతావరణం బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి, అప్పుడు చెబితే వినగలుగుతారు. తీసుకెళ్ళి మిమ్మల్ని మంచి ఎండలో కూర్చోబెట్టి చెట్ల కింద అన్నం పెట్టకుండా కాఫీ ఇవ్వకుండా తింటారా పురాణం అంటే అందరిలోకి ముందు పరసారిగా వేస్తారు, ఏమిటి కూర్చునేది, ఒక కాస్త కాఫీ కూడా ఇవ్వకపోతే కాస్త కాఫీ అనే పోదా అంటారు. తప్పులేదు, అది ధర్మం. అది పొద్దుట రైలు ఎక్కాక కాఫీ పడకపోతే ఎంత గజగజలాడిపోతాం. అసలు రైల్లో ప్రయాణం చేసినప్పుడు అందుకే నా పక్కన సత్యనారాయణ గారిని పెట్టుకుంటాను, ఆయన కోసం నేను, నా కోసం ఆయనను, గురువు గారి కోసం కాఫీ తెచ్చిపెట్టి వాళ్ళు ఎవరు ఉండారని నేను ఒకడే. మరి కారణం ఇద్దరిది కొంచెం కాఫీ స్నేహం, ఆయన కోసం నేను కూడా కాఫీ తాగడం నేర్చుకున్నాను పాపం. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఏమీ లేకుండా కూర్చుని పురాణం చెప్పండి వినండి అంటే ఎవడు వినలేడు చెప్పలేడు. అందువల్ల రాజుగారికి శరీరము మనస్సు సుఖంగా ఉండేలా చేశాడు, తక్కిన వారికి సుఖాన్ని ఇచ్చాడు. ఇప్పుడు పూర్వజన్మ రహస్యం చెప్పడం మొదలుపెట్టాడు. కొల్హార నగరే రమ్యే వింధ్యాచల సమీపత చిద్రూపయితి విఖ్యాతో వైశ్యో బహుధనోభవత్. నీ పూర్వజన్మలో నీవు కొల్హాపురంలో పుట్టావు. వింధ్యపర్వత ప్రాంగణ శ్రేణులలో ఒక గొప్ప ప్రాంతం కొల్హాపురం. చెప్పాగా మీకు వింధ్యాచలం అంటే చాలా పెద్ద శ్రేణి, వింధ్యసాత్పుర పర్వతాలు అంటారు వాటిని. అక్కడ కొల్హాపురంలో పుట్టావు. ఆ కాలంలో మీ తండ్రి మంచి వర్తకుడు, చాలా గొప్పవాడు, ధనవంతుడు, ఉత్తముడు. నీకు చిద్రూపుడు అని పేరు. నీ భార్య పేరు సుభగ, సులోచన. ఎక్కువ మంది సులోచన అని పిలిచేవారు. ఆవిడ మంచి లక్షణాలు ఉండడం వల్ల సుభగ అంటే సౌభాగ్యవతి అని పిలువబడింది. నీ భార్య సులోచన నీ అదృష్టవశాత్తు నీకు భార్య అయ్యింది. ఆమె సుశీల, మంచి శీలము కలిగినది, దానశీలాచ, అందరికీ దానం చేసేది, పతివాక్య పరాసతి, ఎప్పుడూ భర్త మాట కాదనేది కాదు. మీ ఇద్దరూ హాయిగా చాలా కాలం సుఖంగా జీవించారు. ఒకరోజున నీవు దాన ధర్మాలు చేస్తూ ఉంటే చూచి మీ తండ్రి గారు కామందుడు అని పేరు పెట్టాడు. అనగా చేతికి ఎముక లేకుండా దానం చేసేవాడు అని నీకు పేరిచ్చాడు. అప్పటి నుంచి నిన్ను కామందుడని పిలిచేవారు. మొదట్లో నువ్వు దాన ధర్మాలు చేసావు. ఏమైందో కాలప్రభావం, మీ నాన్నగారు చిన్నప్పుడే చచ్చిపోయాడు. నీ వయస్సు చిన్నగా ఉండగానే చచ్చిపోయాడు. ఆ రోజుల్లో 16 ఏళ్ళకి 18 ఏళ్ళకి పెళ్లి చేసేవారు. నీకు పెళ్ళి అయింది, పెళ్ళి అయిన 2 ఏళ్లకు అంతగా మీ తండ్రి పోయాడు. తండ్రి పోవడంతో మీ అమ్మ కూడా సహగమనం చేసింది. అప్పుడు ఏమైంది, నీకు మొత్తం ఆస్తి అంతా చేతికొచ్చేసింది. చేతికి ఆస్తి రావడంతో నీలో మార్పు వచ్చేసింది. తాగుడు అలవాటు చేశారు కొంతమంది స్నేహితులు. మొట్టమొదట పడేది మద్యపానం, ఆ తర్వాత వేశ్యాలోలత్వం, తర్వాత జోదం, ఇక మొదలయ్యాయి. ఎన్ని వ్యసనములు రావాలో అన్నీ వచ్చి పడ్డాయి. మొత్తం డబ్బంతా సర్వనాశనం చేసి పారేశావు నువ్వు. సఖివరైహి ద్రవ్యం నాశితవాన్ బహు, నీ స్నేహితులతో కలిసి నీ ఆస్తి సర్వనాశనం చేశావు. చివరికి నీ ఆస్తి అంతా పోయి పొలం పోయి ఇల్లు ఒక్కటే మిగిలిందిట. అప్పుడు భార్య వచ్చి, ఆ జన్మలో ఆ కామందుడి భార్య, ఏమండి ఆస్తి అంతా పోతే పోయింది కానీ ఇల్లు ఒక్కటన్నా మన కోసం ఉంచండి, ఇప్పుడు డబ్బున్నా లేకపోయినా దొడ్లో ఉన్న తోటకూర కోసుకునైనా వండుకు తినచ్చు, కూడు ఎలా ఉన్నా గూడు మాత్రం ఉండాలని శాస్త్రం చెబుతున్నది, ఈ ఇల్లు మన కోసం అట్టే పెట్టండి అని బతిమాలింది. బ్రహ్మాండమైన ఇల్లుటది, ఒక లంకంత ఇల్లు ఏకంగా. అంత ఇల్లుంటే కనీసం ఇవాళగతే రేపైనా మళ్ళీ మనం బాగుపడతామని బతిమాలిందిట. నగృహీత్వంతు తద్వాక్యం తతో విక్రీతవాన్ గృహం. ఆవిడెంతో బతిమాలినా వినలేదట. ఏమండో ఇల్లు అమ్మద్దండి బాబు, మనం రోడ్డు మీద పడిపోతాం, మనకి దిక్కుండదని బతిమాలుతున్నా నా గృహీతంతు తద్వాక్యం ఆవిడ మాట్లాయినా వినలేదు. విక్రీతవాన్ గృహం, కొంప కూడా అమ్మేశాడు. ఆ డబ్బులు కూడా తాగడానికి తందనాలడ్డానికి వాడేశాడు. చివరికి భార్య, నీ పిల్లలు 3 చెట్టు కింద, చింత చెట్టు కింద అలమటించిపోయారు. వాళ్ళ ఇంటికి ముందు చింత చెట్టు ఉందట, చింత చెట్టు కింద కూర్చుని చింతించారు. అప్పుడు వీడు, ఇదిగో ఏడవకండి దిక్కుమాల మొహల్లారా, మీ వల్ల నేను ఆస్తి అంతా పోయింది అన్నట్ట. వీడు తగలేసి పెళ్ళం వల్ల పోయింది అంటట. నువ్వు అడుగు పెట్టావు నా కొంపలోకి, దాంతో నా జాతకం మారిపోయింది, మా అమ్మ చచ్చింది, మా నాన్న చచ్చిపోయాడు, ఇల్లంతా పోయింది, ఆస్తి పోయింది అని తిట్టి నేను నిన్ను పోషించను, మీ ఇంటికి పో అని తిట్టి మెడబట్టుకు గెంటాడు. అప్పుడు ఆవిడ ఏడుస్తూ, అన్నం ఉన్నా లేకపోయినా, ఇల్లున్నా లేకపోయినా, ఏమైనా మీరేనా భర్త అండి, బాబోయ్ నేను మిమ్మల్ని వదిలి ఉండనంటే వినిపించుకోకుండా నువ్వు వెళ్ళకపోతే పిల్లలు చంపేస్తానన్నట్ట. పిల్లలు ఎక్కడ చచ్చిపోతారు అని ఏడుస్తూ గత సా బాలకై సార్థమనుజ్ఞాత పితుర్గృహం. కేవలం పిల్లల కోసం ఆవిడ తన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఎందుకని? లేకపోతే పిల్లలు చంపుతానంటున్నాడు ఆ దుర్మార్గుడు. నువ్వు నీ పుట్టింటికి పోతావా పో, లేదా ముందు పిల్లల్ని నీ కళ్ళ ముందు చంపేస్తానని బెదిరించాడు. పిల్లల్ని నిజంగానే చంపుతాడేమో, ఇల్లు అమ్మేసిన దుర్మార్గుడు, ఆస్తిపాడు చేసిన వాడు ఏం చేస్తాడో నేను పాపం బాధపడి ఈ పిల్లలందరినీ వెంట పెట్టుకుని తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ కథలు ఇప్పుడు రిపీట్ అవుతూనే ఉన్నాయి. దిక్మాల మొగుళ్ళు ఉంటారు కొంతమంది, అలాంటి మొగుళ్ళు తగిలితే తలకో కర్ర పెట్టి నాలుగు బాధేయాలంతే. భార్యను ఏడిపించి కొంపలమ్మేసి ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్న వాడిని మంచి కర్రతో బుర్ర మీద ఒక్కటి ఇచ్చుకుంటే చాలన్నమాట, మళ్ళీ ఇంకోడు బాగుపడతాడు. ఈసారి ఆడవాళ్ళందరికీ తలకో కర్ర కొనివ్వండి అంతే. ఇంట్లో తాగి వచ్చాడా ఏమిరా అని ఒక్కటిచ్చుకోండి, లాగొట్టించుకోండి అంతే. పాపం ఆడవాళ్ళు పరమపతి వ్రతలు అవ్వడం వల్ల ఏమైపోతుందన్నమాట, ఇష్టం వచ్చినట్టు వచ్చిపోతున్నారు. దానితోటి పురాణాల్లో కొంతమంది అలాగే చెబుతారనమాట, కొట్టినా తాగినా చంపేసినా పడుండండి. అలా పడుండడం వల్లే పాడైపోతున్నారండి, సగం అనకూడదు. కానీ కలియుగంలో అలా ఉండబద్దు అన్నాడు. భార్య అంటే భర్తను బాగు చేసుకోవాలి. మీరు నన్ను చంపేయండి, కొట్టండి, తాగండి, తందనాలు అడండి, నేను మాత్రం మీ వెంటే ఉంటానండి అంటే వీడు ఆ చేతులారా ఆరోగ్యం పాటు చేసుకోవట్లే. ఇది కృతయుగం కాదు, త్రేతాయుగం కాదు, కలియుగం. ఈ కలియుగంలో కొంచెం భార్యామణులు అవసరాన్ని బట్టి భర్తన్ని అదుపులో పెట్టాలట. కానీ వచ్చిన తెప్పులు ఏంటంటే, తాగుబోతాడికి పెళ్ళాలు వింటారు మంచి మాట, వాడు చంపేసినా వింటారు. ఇదిగో ఇలాంటి మంచి మొగుడు వచ్చాడు అనుకోండి, వాడిని మాత్రం ఏడిపిస్తారు. అదేమిటో తెలియ, ఇట్లా మంచి మొగుడినేమో చిత కొట్టేస్తున్నారు, దుష్టుణ్ణి మాత్రం సేవిస్తున్నారు. ఇది కలిప్రభావమే. ఏదేమైనా భగవంతుడు అందరినీ రక్షించుగాక అని మన భగవంతుని మాత్రం ప్రార్థించుకుందాం. ప్రతి జీవి సుఖంగా ఉంటేనే మనం సుఖంగా ఉంటాం కనుక.